Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం December 8, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే ఆంధ్ర లలిత మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? నా మనసులోని మాట మీతో పంచుకుందాం అనుకుంటున్నానండి. మన మనసులోని భేషజాలను మనం పారద్రోలి సాటి మనిషిని మనిషిగా అంగీకరిద్దామా అండి? శంకరమంచి సత్యం గారు రాసిన చక్కటి అమరావతి కథల్లోకి వెళ్ళిపోదామా అండి? ఇప్పుడు మొదటి కథ పేరు పక్క వీధి జన్మంత దూరం. ఈ కథలో రంగమ్మ తన చెల్లెమ్మతో వస్తానమ్మా, మళ్ళీ జన్మలో నీ కడుపున పుట్టి నీ ఇంటికి వస్తా అని ఎందుకందో కథ విని తెలుసుకుందామండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. తింటున్న అన్నం ఆపేసి పెళ్ళం మీద చర్రన లేచాడు దేవుడు. పచ్చడి ఇంత చప్పగా ఉంటే ఈ అన్నం తింటానక పారబోయటానక రంగమ్మ మాట్లాడలేదు. మళ్ళీ ముద్ద నోట్లో పెట్టుకుంటే చెప్పలేని అరుచిగా ఉంది దేవుడికి. 6 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నావు, నాకేం కావాలో నీకు తెలియదు. నిన్న పంచకి నీలిరంగు ఎక్కువ పెట్టావు, మంచినీళ్ల కుండ మీద మూత పెట్టవు, చారులో బెల్లం వద్దంటే వినవు, నీకు మొగుడక్కర్లేదే, వాణ్ణి ఏడిపించటమే కావాలి. రంగమ్మకి రోషం వచ్చి కావలసింది చేసి పెట్టడం లేదా, అడిగి చేయించుకోరాదా అంది. దేవుడు అగ్గైపోయాడు. అడిగి చేయించుకోనా, నువ్వేమైనా ఇవాళ అడవిలోంచి వచ్చావే, అన్నీ తెలిసి చేస్తున్నావు, నిన్ను కట్టుకోవటం నా బుద్ధి తక్కువ. రంగమ్మ ఉడికిపోయింది. ఆ సంగతి ఇప్పుడు తెలిసిందా అని ఎదురొచ్చింది. దేవుడు ఆ కోపంలో ఏం చేసేవాడో తెలియదు, ఇప్పుడే తెలిసిందే, ఇప్పుడేనే అంటూ పళ్ళు కొరుకుతూ తినే కంచంలో చెయ్యి కడుక్కుని లేచిపోయాడు. ఏ మనిషి అని లోపల విసుక్కుంది రంగమ్మ. వెళ్ళి చాప మీద పడుకుంటే దిండు కింద ఎత్తుకి ఇటుకరాయి లేదు. అన్నం అవగానే అలవాటుగా నమలటానికి రంగమ్మ శనగబద్దలు పెట్టలేదు. దేవుడు కుత కుత ఉడికిపోతూ ఊగిపోతున్నాడు. ఇదేం పెళ్ళం, ఛీ, ఇవి చిన్న చిన్న విషయాలే కావచ్చు, ఇదంటే తనకి అసహ్యం, కంపరం, ఇవే కావాలని ఎందుకు చేస్తుంది? అందరి పెళ్ళాలు మొగుడుగేం కావాలో తెలుసుకుని మసులుకోవటం లేదు, తనకి పడని పనులన్నీ చేసి ఎందుకు పిచ్చెక్కిస్తుంది? తనకిష్టమైన బంతిపూలు ఎట్టుకోదు, కొప్పు ముడుచుకోమంటే బారుజడ వేసుకుంటుంది, ఇలా తిండి లేక మాడి చస్తుంటే ఏమీ కానట్టు పట్టించుకోదు, తప్పైపోయిందని చెప్పొచ్చుగా, చెప్పదు, రాక్షసి, దయ్యం, పిశాచి, దీంతో కాపురం కుదరదు. చెంగున లేచి ఉత్తరీయం భుజాన వేసుకుని పక్క వీధిలో వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళిపోయాడు దేవుడు. రాత్రికి రాలేదు, రంగమ్మ కంటి మీద కునుకు లేదు. మర్నాడు పంచెలు ములుగర్రా తెప్పిస్తూ ఇంటికి బియ్యం పప్పు పంపించాడు. రంగమ్మ వండలేదు, రోజూ బియ్యం పప్పు వస్తున్నాయి. దేవుడు తిరిగి రాలేదు. 3 రోజులు పస్తుండి 4వ రోజు గంజి కాచుకు తాగింది. 5వ రోజు బియ్యం పప్పు వస్తే తిప్పి పంపేసి తనే పొలంలో కూలీకి వెళ్ళింది. అంతే, ఆనాటి నుంచి పక్క వీధిలో ఉన్న దేవుడికి, ఇవతల వీధిలో ఉన్న రంగమ్మకి అనంతాకాశమంత అడ్డుగోడ. 1 సంవత్సరం గడిచింది, ఒకరి ఊసు ఒకరికి లేదు. ఓ రోజున పక్క వీధిలో సన్నాయి 2 రోజులు మోగాయి. దేవుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు, రంగమ్మ వలవల ఏడవలేదు. తలుపు మూసుకు లోపల కూర్చుంది. అప్పుడెప్పుడో పెళ్లి పీటల మీద చూశాను దేవుణ్ణి, మళ్ళీ వెళ్ళి చూసొస్తేనో అనుకుంది. కానీ పీటల మీద చెల్లెమ్మ పెళ్ళి కూతురుగా కూర్చుందన్న తలంపు రాగానే గుండె చెరువయింది. కళ్ళు గట్టిగా మూసుకుని సన్నాయి మూత వినిపించకుండా చెవుల్లో దూది పెట్టుకుంది. చెల్లెమ్మ గడుసిది, దేవుణ్ణి పక్క వీధి వైపు చూడనివ్వలేదు సరికదా, ఆ గాలి కూడా సోకనివ్వలేదు. మూడేళ్లలో వరుసగా ముగ్గురు పిల్లల్ని కని మరింతగా ముడి బిగించింది. దేవుడు కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఓ పండుగ రోజు మాత్రం తీపి తింటూ పాపం అదేం చేసుకుందో అనుకున్నాడు. పైకి ఆ మాటలు విన్న చెల్లెమ్మ, ఒంటిది గదా బాగానే చేసుకుంటుంది, ఇదిగో చంటోడు అయ్యా అయ్యా అని ఒకటే ఏడుపు అంటూ దేవుడి ఒళ్ళో పిల్లాణ్ణి వదిలేసి వెళ్ళిపోయింది. 10 ఏళ్ళు గడిచాయి. రంగమ్మకి లేని వయసు పైబడ్డట్టు నడుం వంగిపోయింది. ముక్కోటికి గుడికి వచ్చింది. పడుతూ లేస్తూ మెట్లన్నీ ఎక్కి దేవుడి దగ్గరకొచ్చి పూజారి చేతిలో కొబ్బరికాయ కర్పూరం పెట్టి పూజ చెయ్యండయ్యా అంది. ఎవరి పేరున చేయించను అన్నాడు పూజారి. దేవుడి పేర చేయించండయ్యా అంది రంగమ్మ. ఏ దేవుడి పేరా? నీ దేవుడి పేరా? ఈశ్వరుడి పేరా? ఇద్దరూ ఒకటే, కానివ్వండయ్యా అంది రంగమ్మ. అప్పుడే చెల్లెమ్మతో గుళ్ళోకొచ్చిన దేవుడు ఈ మాటలు విని చలించిపోయాడు. హారతి అద్దుకుంటున్న రంగమ్మతో ఏదో అనబోయాడు. కానీ ఆమె ఆ అవకాశం ఇవ్వకుండా అమ్మవారి గుళ్ళోకెళ్ళిపోయింది. రంగమ్మకి తెచ్చిన హారతి తనూ కళ్ళకద్దుకోవటమే మిగిలింది దేవుడికి. కాలం గడుస్తోందే కానీ పక్కపక్క వీధులు పరలోకాల్లా ఉన్నాయి. ఓ రోజు చింతల రేవులో రంగమ్మ స్నానం చేసి నీళ్లు ముంచుకుంటోంది. చెల్లెమ్మ బట్టలు ఉతుక్కుని తడిబట్టలు భుజాన వేసుకుంది. మగ అండ ఉన్న మనిషి కాబట్టి దేవుడు కావిడేసుకుని నీళ్ళెప్పుడో మోసేసేవాడు. బిందెత్తుకుని ముందు నడుస్తుంది రంగమ్మ. వాడి ఒత్తైన రంగమ్మ ముఖం చూస్తే చెల్లెమ్మకి ఉన్నట్టుండి జాలేసింది. ఇంతలో రంగమ్మ తూలి పడిపోబోతే చెల్లెమ్మ చెంగున ముందుకు దూకి పట్టుకుని, అప్పా ఎంత బరువో అంటూ భుజం మీద బిందె లాక్కుని తన భుజం మీదకెత్తుకుంది. ఇద్దరూ నడుస్తున్నారు. చెల్లెమ్మ అంది, అప్ప ఒక్కదానివే ఉంటావు, నా ఇంటికి రాకూడదా? నడుస్తున్న రంగమ్మ ఆగిపోయి చెల్లెమ్మని ఎగాదిగా చూసింది. నా భాగ్యం దోచుకున్నదానా? నాకు గంజినీళ్ళు ధర్మం చేస్తానంటున్నావా అనుకుందో ఏమో తెలియదు. కన్నీళ్లు పొంగగా అంది, వస్తానమ్మా, మళ్ళీ జన్మలో నీ కడుపున పుట్టి నీ ఇంటికొస్తా. అదండి కథ, చాలా బాగుంది కదండి. ఇక్కడ మనం ఈ కథలో గమనిస్తే ప్రతి సంసారంలోనూ చిన్న చిన్న చిరాకులు, అపోహలు, పట్టుదలలు చాలా సాధారణం. ఏ విధమైన సంఘటనకి కోపతాపాలు తెచ్చుకుని పరిస్థితి చేయిజారిపోయేదాకా వెళ్ళనీయకూడదు. పట్టు విడుపు ఉండాలి అనేవారు మన వాళ్ళు. ఎంత చక్కగా చెప్పారు కదా. మనలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. అది తెలుసుకుని ఒకరి గురించి ఒకరు ఆసక్తితో మసలుకుంటూ ఒకరినొకరు క్షమాబుద్ధితో తప్పులున్నప్పుడు మన తప్పులు మనం సరిచేసుకుని పరిస్థితులు చేయజారకుండా చూసుకోవాలి. అందుకే అంటారు, భార్యాభర్తల మధ్య కలహాలు తెల్లవారే లోపలే మాసిపోవాలని. ఎప్పుడైనా కోపతాపాలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు తగ్గాలి. నా దృష్టిలో ఎవరు తగ్గారో వాళ్ళదే అసలైన విజయం. ఎందుకంటే భార్యాభర్తలిద్దరూ రెండేడ్ల బండి లాంటి వారు. ఇద్దరిలో సమన్వయం చాలా అవసరం. ఎవరు గొప్ప అని కాదు, ఇద్దరూ కలిసి సమానంగా వారి వారి నిర్దేశమైన పాత్రలలో వ్యవహరిస్తూ ఒడుదుడుకులు లేకుండా నడిచేలా చూసుకోవాలి. ఏ సంఘటనైనా శృతి మించుతుంటే ఎవరో ఒకరైనా సమయస్ఫూర్తితో పరిస్థితి విషమించకుండా చూసి తరువాత సరైన సమయంలో ఒకరికి ఒకరు తప్పొప్పులు సరైన విధంలో చెప్పుకోవాలి. ఏమంటారండి? ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము. ఉల్లాసముగా నేను హించిన అందమే నీలో చిందెనులే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము.
పులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము, ఎందుకు నీకి పరవశము. ఏకాంతములో ఆనందించిన నా కలలే నిజమాయనులే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము.
ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే, ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే. చెలువములల్లి చిత్రరచనలే, చెలువములల్లి చిత్రరచనలే. చలనములో నాట్యములే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము.
శరముల వలనే చతురోక్తులను చురుకుగా విసిరే విసిరే నైజములే. ఉద్యానమున వీర విహారమే, ఉద్యానమున వీర విహారమే. చలికడను శౌర్యములే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము,
ఎందుకు నీకి కలవరము.
నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
డర్టీ పాలిటిక్స్, షాకింగ్ ఇన్సిడెంట్స్, ట్రబుల్ సమ్ సిచ్యువేషన్స్, అబ్బబ్బా ఇవన్నీ ఎవరికి కావాలి? నేను ఈజీ గోయింగ్ టైప్ బాస్. ఎర్న్ అండ్ ఎంజాయ్. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. ఇది కరెంట్ యూత్ మైండ్ సెట్. మనం తప్పించుకు తిరుగుతాం సరే, కానీ ఈ వైఖరి వల్ల మన ముందు తరాలకు కనీసం భద్రంగా జీవించగలిగే ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించగలమా? స్వార్థం కోరలు చాచి ప్రతి రంగంలోనూ దొరికినంత దోచుకుని దాచుకోవడమే పరమార్థంగా సాగుతున్న నేటి స్థితిగతుల వెనుక ఉన్న అసలైన ఉద్దేశాలను, వాస్తవాలను మీ నగేష్ పంచాగ్నుల మీ ముందుకు తెస్తారు.
భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమయ్యే మన దేశం మన రాజ్యం షోని తప్పక వింటారు కదా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం రెండవ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు టపా రాలేదు, బొట్టు చెరగలేదు. ఈ కథలో సోదయ్యమ్మ గారు ఎవరో కథ విని తెలుసుకుందామండి. రన్నర్ మువ్వల చప్పుడు చేసుకుంటూ టపా తీసుకుని ఊళ్ళోకి రాగానే జనం కూడా వెంటనే అతని వెంట పోస్ట్ మాస్టర్ కిట్టయ్య గారింటికి వస్తారు. కిట్టయ్య గారు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా ఉంటూ పోస్ట్ మాస్టర్ గిరి కూడా నిర్వహిస్తున్నాడు. కిట్టయ్య గారి వయస్సు 55. చిన్నప్పుడే తండ్రి పోయాడు. తల్లి ఎంత పోరు పెట్టినా పెళ్ళి మాత్రం చేసుకోలేదు. వంశం నిలబడటం కోసం కాకపోయినా వండి పెట్టడానికైనా తోడుండాలిరా అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. ఆ దిగులుతోనే ఆమె మంచాన పడి కిట్టయ్య గారి 40వ ఏట పరమపదించింది. పోయిన తల్లికి తర్పణాలు విడిచాడు, కానీ పెళ్ళి మాట తలపెట్టలేదు. 10 రోజుల పాటు మండని పొయ్యితో అవస్థ పడుతూ ఇంత అన్నం ఉడకేసుకుంటే ఇంత కూర చారు ఎవరైనా పంపించేవారు. 11వ రోజున కిట్టయ్య గారు పొయ్యి రాజేస్తుండగా, "బాబుగారు, మీరు లేవండి, నే వండి పెడతాను" అంటూ సోదయమ్మ గారు వచ్చింది. వంటిల్లు విడిచి వరండాలో కూర్చాడు కిట్టయ్య గారు. ఆనాటి నుంచి సోదయమ్మ గారే ఇంత వండి వార్చి తను ఓ ముద్ద తింటోంది. సోదయమ్మ గారికి దాదాపు 40 ఏళ్ళున్నాయి. చిన్నప్పుడెప్పుడో పెళ్ళై భర్త పోగా గాజులు కుంకం బొట్టు అసలు గుర్తులేకపోగా అటువారు ఇటువారు అంతా వెళ్ళిపోగా నిర్లిప్తంగా తిరుగుతూ ఉంటుంది. ఎవరితోనూ మాట్లాడదు. ఆ ముఖంలో దైన్యం కానీ దుఃఖం కానీ ఉందందామా అది తెలియదు. ఎవరింట్లో ఏ పని ఉన్నా వెళ్ళి చేసి పెట్టడం, తనకిష్టమైన ఇంట్లో ఇంత ముద్ద తినడం, 15 ఏళ్ల నుండి కిట్టయ్య గారికి వండి పెడుతున్న అందరిళ్లలోనూ సాయం చేస్తూనే ఉంది. కిట్టయ్య గారు సోదయమ్మ గారు కూడా ఎప్పుడూ మాట్లాడుకోరు. "బాబుగారు, భోజనం వడ్డించా" అంటుంది సోదయమ్మ. "భోజనం అయ్యాక చింతకాయ పప్పు బాగుంది సోదయమ్మ గారు" అంటూ చెయ్యి కడుక్కుంటాడు కిట్టయ్య. తనకిది కావాలని ఈయన అడగడు, ఆవిడ కనుక్కోదు. అలా సాగిపోతూ 55వ ఏట పడ్డారు ఇద్దరు. రన్నర్ తపాలా సంచి ఇవ్వడమేమిటి, వాకిట్లో జనం కలకలం. కిట్టయ్య ఉత్తరాలు సర్దుకుంటూ ఒకే ఒక దినపత్రికని వాకిట్లోకి విసిరేశాడు. దాని చుట్టూ మూగారు జనం. ఒక ఆయన పాట పాడినట్లు వార్తలు చదువుతుంటే ఆ వార్తలు కనుగుణంగా సంతోష ఆశ్చర్య విభ్రమాలన్నీ ప్రకటిస్తున్నారు కొందరు. కిట్టయ్య గారు కొందరికి ఉత్తరాలు రాసిపెట్టి మనీయార్డర్లు పూర్తి చేసి పెట్టి మళ్ళీ తపాలా సంచి సర్ది రన్నర్కిచ్చేసి వాకిట్లోకి వచ్చారు. ఆయనే పోస్టు జమాను కూడా చేతిలో సర్దిన ఉత్తరాలు, సుబ్బయ్య ఇవాళ నీకు కార్డు లేదయ్యా, రంగయ్య మీ అబ్బాయి రేపు వస్తున్నాడుట, ఇదిగో భూసమ్మ నీ కొడుకు 10 రూపాయలు పంపించాడు, ఇక్కడ వేలిముద్ర 1000 అంటూ అక్కడి జవాన్ని పంపించేసి వీధిలోకొచ్చాడు. వెంకయ్య ఇంటి ముందు అరుగు మీద కూర్చుని, వెంకయ్య పంచదార తీసుకురావోయ్, చెప్పండి విషయం అంటూ వెంకయ్య రాగా ముందు పంచదార పెట్టించుకుని, నీకు మనవడు పుట్టాడయ్యా అంటూ కార్డు చేతికిచ్చాడు. వెంకయ్య ముఖం వెలిగిపోయింది. కిట్టయ్య గారికి మరింత ఆనందమైంది. పక్క వీధిలోకి వచ్చి, వెంకాయమ్మ నువ్వేం కంగారు పడకు, నీ కూతురికి జ్వరంగా ఉందట, ఈ రోజుల్లో జ్వరాలేం చేస్తాయి అని ధైర్యం చెప్తూ ఉత్తరం చదివి, రేపు పచ్చం పెట్టే ఉత్తరం తీసుకొస్తాగా అని హామీ ఇచ్చి ఇంకో వీధిలోకెళ్ళాడు. అలా అన్ని వీధులు తిరిగి ఉత్తరాలిస్తూ అందరి ఆనందం పంచుకుంటూ కష్టాల్లో ఉన్నవాళ్ళని సముదాయిస్తూ ఓదారుస్తూ గూడెం దగ్గరకొచ్చాడు. కిట్టయ్య గారు వచ్చే వేళకి మరియమ్మ చెట్టు దగ్గర నుంచుని రోజూ ఎదురు చూస్తూ ఉంటుంది. మిలిటరీలో ఉన్న భర్త నుంచి ఉత్తరం కోసం ఉత్తరం వస్తే కార్డు గాలిలో ఎగరేసుకుంటూ వస్తాడు కిట్టయ్య గారు. లేకపోతే మరియమ్మని కూర్చోపెట్టి తను కూర్చుని, డేవిడ్ నిన్ను కావాలని చేసుకున్నాడు, మర్చిపోడు, నమ్ము, సైన్యం అంటే సామాన్యమా, తీరికుండదు, రేపు చర్చికి వెళ్ళు, సోమవారానికి ఉత్తరం వస్తుంది అని నచ్చ చెప్పి బయలుదేరతాడు. అలా ఊరందరికీ ఆత్మబంధువైన కిట్టయ్య గారిని రాత్రి 8 గంటలకి నోటు బిళ్ళ కావాలని లేపినా విసుక్కోక బిళ్ళ ఇచ్చి అప్పులు చేసి పాడవకండర్రా అని హితోపదేశం చేస్తాడు. శుక్రవారం ఉదయం సోదేయమ్మగారు స్నానం చేసి దేవుడికి దండం పెడుతుంటే కిట్టయ్య గారి మనసు కలుక్కుమంది. ఇంతమందికి ఓదార్పు మాటలు చెప్తున్నాను, ఈవిడికి నేనేం చేయలేకపోతున్నాని అనుకున్నాడు. సోదేయమ్మగారు అని పిలిస్తే ఆవిడొచ్చి నుంచుంది. మీ ముఖానికి బొట్టుంటే ఎలా ఉండునో అన్నాడు కిట్టయ్య గారు. సోదేయమ్మ నిర్వేదంగా నవ్వనూ లేదు, చేతుల్లో ముఖం కప్పుకోనూ లేదు, ఆమెలో ఏ చలనమూ లేదు. మీకు నేను బొట్టు పెడతాను అన్నాడు కిట్టయ్య గారు. బాబుగారు, బొట్టున్నా లేకపోయినా నేను నేనే కదా అంది సోదేయమ్మగారు. అది నా కోరిక, మీరు కాదనకండి అంటూ దేవుడి దగ్గర కుంకం తీసుకొచ్చి సోదేయమ్మ నుదుటన అద్దాడు. ఆవిడ ముఖం వెలిగిపోతున్నట్లు అనిపించింది కిట్టయ్య గారికి. కానీ సోదేయమ్మ మాత్రం ఎలా వచ్చిందో అలాగే ఇంట్లోకెళ్ళి వంట పని చేసుకుంది. మర్నాడు ఉత్తరాలకొచ్చిన జనానికి కిట్టయ్య గారు చెప్పాడు, నేను సోదేయమ్మ గారికి బొట్టు పెట్టానయ్యా అని. ఎవరూ ఇదేం విడ్డూరం అనలేదు, వ్యంగ్యంగా నవ్వలేదు. మనసారా సంతోషించారు. కళ్ళలో నీళ్లు తిరగ్గా భక్తితో ఆయన్ను చూశారు. బొట్టయితే పెట్టుకు తిరుగుతుందే కానీ సోదేయమ్మ గారిలో ఏ మార్పు లేదు. కిట్టయ్య గారు అంతే. ఒకరోజు కిట్టయ్య గారు హఠాత్తుగా పోయారు. ఊరు ఊరంతా గొల్లు మంది. సోదేయమ్మ గారు అలాగే ఉంది. శోకం లేని ఆ ముఖాన్ని చూస్తుంటే జనానికి కళ్ళు చెరువులైపోతున్నాయి. ఘనంగా అంత్యక్రియలు చేశారు. మర్నాడు రన్నర్ టపా తీసుకురాలేదు. ఊరందరినీ ఓదార్చిన కిట్టయ్య గారికి కృతజ్ఞత చెప్పుకునేందుకు అన్నట్టు సోదేయమ్మ గారిని ఓదార్చటానికి జనమంతా ఊరేగింపుగా వచ్చారు. ఎంత కష్టమొచ్చే అయ్యో అయ్యో అని తలా ఒక మాట. సోదేయమ్మ గారిలో ఏ చలనమూ లేదు. కిట్టయ్య గారి మంచం పక్కన మామూలుగానే కూర్చుంది. ముఖం పైన బొట్టు మాత్రం చెరపలేదు. అదండి కదా, చాలా బాగుంది కదండి ఈ కథలు. గమనిస్తే కిట్టయ్య గారు టీచరు, పోస్ట్ మాస్టరు, పోస్ట్ మ్యాన్ లాగానే కాకుండా ఊరందరికీ ఉత్తరాలు చదివి పెడుతూ వారి కష్టసుఖాలను పంచుకుంటూ అందరికీ కావలసిన మనిషిలాగా బ్రతికారు కదా. అలాగే సోదాయమ్మ గారు కూడా అందరికీ సహాయపడుతూ తన జీవితాన్ని స్థిత ప్రజ్ఞతతో గడిపారు. ఏమంటారండి? ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. ఒక చిన్న విరామం.
అవునను అవునవునను, నా బల పంతా నీదని నీదేనని. ఊమను
ఊమను ఊమను, అవునను అవునవునను, నా వెలుగంతా నీవని నీవేనని. ఊమను
కల నవ్వే కలువ కన్నులు, కల కల నవ్వే కలువ కన్నులు, వలపులు తెలుపుటకే కాదా.
పక్కన నిలిచిన చక్కని రూపము నక్కిలి గింతలకే కాదా, నక్కిలి గింతలకే కాదా. ఉమ్మను ఉమ్మను, అవునను అవునవునను. పచ్చని ఆటల పందిరి నీడల వెచ్చగ కాపురముందామా.
కౌగిలి వీడక కాలము చూడక కమ్మని కలలే కందామా. ఆ కమ్మని కలలే కందామాను అను. అవునను అవునవునను. దీపాలై మదిలో వెలిగే అనురాగాలు మన వేలే, మణి దీపాలై మదిలో వెలిగే అనురాగాలు మనవేలే.
చిరునవ్వులతో చిగురులు తొడిగే జీవితమంటే మనదేలే. జీవితమంటే మనదేలే. అను అవునను
అవునవునను నా వల్ల పంతా నీదని
నా వెలుగంతా నీవని
అను
అను
అవునను
అవునవునను
అను.
You are listening to Mind Media, the voice of India.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం 3వ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు భోజనాంతే. ఈ కథలో పూర్ణయ్య గారికి కొట్టాయికి సంబంధం ఏమిటో కథ విని తెలుసుకుందామా అండి? అది బ్రాహ్మణ వీధి. పున్నయ్య గారి పొలం మాదిగ కొట్టాయి కౌలుకి చేస్తున్నాడు. అప్పట్లో వారిని అలాగే అనేవారు. పున్నయ్య గారిల్లు కృష్ణ ఒడ్డున గుడికి పడమట. కొట్టాయి పున్నయ్య గారితో సలహా సంప్రదింపులకు రావాలంటే మహా ఇబ్బందిగా ఉండేది. బ్రాహ్మణ వీధిలో నడవటానికి వీల్లేదు కదా. మడీ ఆచారం, తడిబట్టలతో నీళ్లు తెచ్చుకోటాలు, వీధరుగుల మీద వేదం చెప్పుకుంటూ జంజాలు, వడకొట్టాలు, పట్టుబట్టలతో గుళ్ళోకి వెళ్ళటాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నప్పుడు కొట్టాయి ముఖదర్శనమే పనికిరాదు కదా. అలాంటప్పుడు ఆ వీధిలోకి రావడం ఎలా సాధ్యం? అసలు ఈ బాపనాయనికి, మాదిగాయనికి ఈ సంబంధం ఏమిటి? పున్నయ్య గారి తాతకి కొట్టయ్య తాత పొలం చేసేవాడు. పున్నయ్య గారిని పున్నయ్య గారన్నాం కదా. ఆ నోటితో కొట్టాయిని కూడా కొట్టాయి గారు అంటే ఏం పోయిందో. పోన్లేద్దురు, గారు వల్ల ఒదిగేదేముంది? ఆ ఒదిగేదేదో వారినే ఉంచుకోనివ్వండి. ఇంతకీ పున్నయ్య గారికి కొట్టాయితో మాట్లాడడానికి, కొట్టాయి వారింటికి నడవటానికి దోవలేకపోయింది. అంచేత పున్నయ్య గారు కృష్ణవైపు దొడ్డిగూడ పగలు కొట్టించి అక్కడ ఓ ద్వారం ఏర్పాటు చేశారు. గుళ్ళో దేవుడెలా ఉంటాడో తెలియని కొట్టాయి గుడి ప్రాకారం చుట్టి వచ్చి కృష్ణ ఒడ్డున నడిచి పున్నయ్య గారి దొడ్లోకి వచ్చేవాడు. కొట్టాయి కోసం ప్రత్యేకంగా పెట్టించిన వాకిలి గనుక అది కొట్టాయి వాకిలి అయింది. అలా కొట్టాయి వాకిట్లోంచి వెళ్ళి రత్తమ్మగారింట్లో కరివేపాకందుకో అనటం అలవాటైంది. కొట్టాయి పున్నయ్య గారి దొడ్లో కుడితి గాబు పక్కన కూర్చున్నాడు. నల్లగా బుర్రమీసాలు, మోకాటి పైకి పంచ. పున్నయ్య గారు కొట్టంలో గుంజు కానుకొని కూర్చున్నారు. లెక్కలు డొక్కలు చూసుకోటానికి ముందు పున్నయ్య గారు కుటుంబ సమాచారాలు మాట్లాడతారు. వరదాయిని చదువులో పెడతావా? చదువులో పెడితే పొలమో, రెక్కాడితే గాని డొక్క ఆడనోళ్ళం, మాకు చదువు ఎందుకయ్యా? ఒరే, చిన్న కోట ఇది పెద్ద సంసారం ఎట్లా ఇదికొస్తున్నాడు? ఒకటే ఈత, ఓ పూట గంజి ఇంకో పూట పస్తు. వీరంకాయకి చూపు తగ్గిపోతోందేరా? ఆడి పని అయిపోయింది లేండి. ఆ పైన లెక్కలు చూసుకున్నారు. పున్నయ్య గారు కాగితం మీద లెక్కలేస్తే కోటాయి మనసులోనే లెక్క కట్టేవాడు. అరగంట సేపు కూడికలు తీసివేతలు వేసి పున్నయ్య గారు ఓ అంక చెప్తే అంతకు 5 నిమిషాల ముందే ఆ అంక చెప్పేవాడు కోటాయి. పున్నయ్య గారు ఆశ్చర్యపోయి, నువ్వు చదువుకుంటే ఎంత పెద్దోడు అయ్యేవాడివోరా అంటే కోటాయి చిత్రంగా నవ్వి, మా అయ్యకి పలికెట్టగుంటదో తెలియదు, ఇంకా చదువు మాటేటి, మా బతుకులిట్టా వెళ్ళిపోతే అదే చాలు అనేవాడు. ఎప్పుడూ కోటాయే బాకీ తేలేవాడు, ఎప్పుడూ బాకీ పూర్తిగా ఇవ్వలేకపోయేవాడు. పున్నయ్య గారు గింజుకుని కసురుకొని అరిచి ఆఖరికి సరే అని సర్దుకునేవాడు. ప్రతి సంవత్సరం ఇదే మామూలే. కోటాయి వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్ళు అతను కూర్చున్న చోట ఆవు పేడ కళ్ళాపి చల్లి శుద్ధి చేసేవారు. 20 ఏళ్ళు గడిచాయి. కోటాయి ఇప్పుడు బ్రాహ్మణ వీధిలోంచి నడిచి పున్నయ్య గారి ముందు గుమ్మల్లోంచి ఇంటి వసారాలోకొచ్చి కూర్చుంటున్నాడు. పున్నయ్య గారు సరాసరి గూడెంలోని బావి దగ్గరికెళ్ళి కోటాయిని పిలుస్తున్నాడు. వెనక కృష్ణకెళ్ళి మంచినీళ్లు తాగే కోటాయి పున్నయ్య గారింట్లో చెంబుతో నీళ్లు తాగి దాహం తీర్చుకుంటున్నాడు. కోటాయి కొడుకులు పున్నయ్య గారి కొడుకులు హై స్కూల్లో ఒకే బెంచ్ మీద కూర్చుని చదువుతూ ఒరేయ్ అని పిలుచుకుంటున్నారు. కలసిక బాడి ఆడుతున్నారు, కలిసి కాఫీ తాగుతున్నారు. అయ్యా, అది సంగతి, కథైపోయిందేంటి? మరి కొంచెం ఉంది. అవధాన్లు గారు బహిరంగంగా నడి బజార్లో కోమటి కోట్లో చిట్టిగారెలు తింటున్నారు. చాకలి వీరాయి కొడుకు పంచాయతీ ఆఫీసరు చేస్తున్నాడు. అభిషేక బ్రాహ్మలు సాయంత్రాలు పాంటు షర్టు లేస్తున్నారు. అర్చకులు హిప్పీ క్రాఫ్లు కటింగు మీసాలు పెట్టారు. ముతరాసు పోలయ్య పొగాకు వ్యాపారం చేస్తున్నాడు. పురోహితుడు పొద్దుకూకంగానే మద్యం సేవిస్తున్నాడు. ఒకప్పటి బస్సు క్లీనరు లారీలు కొని ఆ పైన పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడు. హరికథలు పురాణాలు వినిపించటం లేదు. సినిమాకి టికెట్టు దొరకటం లేదు. కాలేజీ కుర్రాళ్ళు అమ్మాయిల వేట కోసం గుళ్ళోకి పెందరాళ్ళే వస్తున్నారు. కట్నం ఇవ్వలేని ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావటం లేదు. బాకీల తాకట్టు కింద ఇళ్ళు చేతులు మారుతూనే ఉన్నాయి. రోజూ సూర్యుడు ఉదయించి కుంకుతూనే ఉన్నాడు. అది కథ. ఇదేమి కథ అంటున్నారా తమరు? అయ్యా, మీకు తీపి తినటం అలవాటైంది, పచ్చడి కూడా రుచే. పైగా తమరు చారులోకి వచ్చేశారు, గమనించండి. అదండి సంగతి. చాలా బాగుంది కదండి కథ. ఈ కథలో మనం గమనిస్తే శంకరమంచి గారు మన సంఘంలో వచ్చిన అభివృద్ధిని ఎంత చక్కగా చాలా సూక్ష్మంగా చిత్రీకరించారో కదా. సంఘ సంస్కరణల వల్ల చాలా మార్పులు వచ్చాయి, అందరికీ సమ ఉజ్జిగా బ్రతికే అవకాశాలు వచ్చాయి. కొంతమంది అవి ఉపయోగించుకొని బాగుపడుతున్నారు, కొంత ఆ స్వేచ్ఛతో చెడు అలవాట్లకి కొంతమంది గురి అవుతున్నారు. ఏది ఏమైనా మన సంఘంలో సంస్కరణల వల్ల వచ్చిన మార్పులను చాలా చక్కగా పల్లెటూరి వాతావరణంలో చాలా బాగా చిత్రీకరించారు. ఏమంటారు మీరు? ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
ఏమండోయ్,
ప్రియమైన మా ఇల్లు విడనాడిపోతే తలదాచుకొన మీకు తావైన లేదే. కపటాలు మానేసి నా మదిలోన, కపటాలు మానేసి నా మదిలోన, కాపురము చేయండి కలకాలము. ఏమండోయ్, ఏమండోయ్ శ్రీవారు, ఒక చిన్న
అందరికీ నమస్కారం. నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మనం నాలుగవ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు ఓ నరుడా వానరుడా. ఈ కథలో సత్తయ్య కోతి చేష్టలు ఎందుకు చేస్తున్నాడో కథ విని తెలుసుకుందామా అండి. ముసలి సత్తయ్య ఇంటింటి ముందుకు వచ్చి కోతిని ఆడిస్తున్నాడు. కోతి చెంగు చెంగున గెంతుతోంది. కోతి నుదుటి మీద పొడుగ్గా తిలకం, మెడపట్టీకి చిన్న చిన్న మువ్వలు. సత్తయ్య వెదురు బద్దతో తాళం వేస్తూ తనక తనకజం రాములోరికి దండం పెట్టు, సీతమ్మోరికి దండం పెట్టు, లచ్చన్న స్వామికి దండం పెట్టు అంటూ పాడుతూ ఆడిస్తున్నాడు. ఆ ఆటకి కోతి మెడలో మువ్వలు గల్లు గల్లుమంటున్నాయి. కోతికి ఓ మాసికలా చొక్కా, ఆ చొక్కాకి ఓ జేబు, ఆ జేబులో శనగపప్పులు. మధ్య మధ్య ఆట ఆపి కోతి ఓ గింజ నోట్లో వేసుకుంటుంది. ఆట ఆపంగానే సత్తయ్య గొంతు పెంచి తనక తనకజం అంటూ టాంగున నేల మీద కొడతాడు. ఉలిక్కి పడ్డట్టు కోతి అంతెత్తు ఎగిరి మళ్ళీ ఆడుతుంది. ఆ ఎగరడం చూసి పిల్లలెవరైనా హిహి అని నవ్వితే తను హిహి అని పళ్ళెక్కిలిస్తుంది. కొంచెం జనం చేరి ఉత్సాహంగా చూడ్డం మొదలెట్టగానే ఆట వరస మారుస్తాడు సత్తయ్య. నా దేవుడా ఆడరా, తనక తనకజం, నా రావుడా ఆడరా, నా కొడుక ఆడరా, నా పెళ్ళవా ఆడవే అనగానే కోతికి ఎంత కోపమో. ఆట ఆపి పళ్ళు బిగబట్టి కరుస్తా అన్నట్లు ఎగిరి సత్తయ్య మీదకి దూకుతుంది. ఆ కోపము, ఆ కర్వ బోవడము, అది కూడా ఆటలో భాగమే. అలా నేర్పాడు సత్తయ్య. అలా ప్రతి ఇంటి ముందు ఆడించుకుంటూ ఒంటి గంట వేళ కృష్ణ ఒడ్డుకొచ్చి అన్నం వండుకొని కోతికి పెట్టి తను తిని కోతిని గుండెల మీద పడుకోబెట్టుకొని చింత చెట్టు కింద నడుం వాలుస్తాడు సత్తయ్య. ఎక్కడది కోతి, ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగిందో. సత్తయ్యకి అటువారు ఇటువారు అంతా వెళ్ళిపోయాక తనొక్కడే భూమి మీద ఎందుకు మిగిలాడో తెలియని సమయంలో పొట్ట గడవాలి కాబట్టి అడవిలో కట్టెలు కొట్టి తెచ్చేవాడు. సంవత్సరం క్రితం కట్టెల మోపు నెత్తిన పెట్టుకు తిరిగి వస్తుంటే ఓ చెట్టు మించి కోతి కట్టెల మోపు మీదకి దూకింది. కంగారు పడ్డ సత్తయ్య కట్టెల మోపు వదిలేశాడు. మోపుతో కిందకు పడ్డ కోతి మళ్ళీ ఎగిరి సత్తయ్య భుజం మీదకి వచ్చింది. ఎంత అదిలించినా వదల్లేదు. కిచకిచి నవ్వింది. కళ్ళలో కళ్ళు పెట్టి చూసింది. అంతే, సత్తయ్య దాన్ని ఆప్యాయంగా నిమిరి చంకలో పెట్టుకు తీసుకొచ్చాడు. కోతికి పాత గుడ్డలతో చొక్కా కుట్టాడు. తనతో పాటు అన్నం అలవాటు చేశాడు. ఒకే కంచెంలో తినేవారిద్దరు. తనో ముద్ద కోతి నోటికి అందిస్తే కోతి లేచి తన చిట్టి చేతులతో నాలుగు మెతుకులు సత్తయ్య నోట్లో పెట్టేది. 6 నెలల క్రితం సత్తయ్యకి వయసు పైబడ్డది. సత్తువ మాయమైంది. కట్టెలు కొట్టి తేలేక దిగులుగా నీరసంగా కూర్చున్న సత్తయ్య ముందు కోతి చెంగు చెంగున తాళానికి ఎగరటం చూసి సత్తయ్య కళ్ళు మెరిశాయి. ఆనాటి నుండి కోతి నాడిస్తున్నాడు. కోతి కష్టం తను తింటున్నాడు. గుండెల మీద పడుకున్న కోతిని ప్రేమగా నిమురుతూ సత్తయ్య అన్నాడు, ఈ ముసలి బాగులోడు ఆఖరి రోజుల్లో గంజిలేక చచ్చిపోతాడని అడవిలోంచి పరిగెత్తుకొచ్చావురా, నా దేవుడా నా దేవుడా అంటూ కళ్ళనీళ్ళైపోయాడు. పండగొచ్చింది. కోతికి మాసికల చొక్కా ఉతికి తొడిగాడు. తిలకం మీద తిలకం దిద్దాడు. జేబు నిండా శనగపప్పు పోశాడు. కొత్త పెళ్లి కొడుకుల మహాసంబరంగా ఉంది కోతి. అంత సంబరంతో ఆడిస్తున్నాడు సత్తయ్య. తనక తనకజం కోతి చిందులు తొక్కుతోంది. హొయలు పోతోంది. సిగ్గు నడిస్తోంది. గాలిలో ఎగురుతోంది. మొగ్గలేస్తోంది. పల్టీలు కొడుతోంది. కిచకిచి నవ్వుతోంది. ఎగరేసిన రేగిపండు ఎగిరి అందుకుంటోంది. జనం పొంగిపోయేటట్టు ఆడుతోంది. సత్తయ్య జోల నిండిపోతోంది. పప్పులు కూరలు లడ్లు బొబ్బట్లు గారెలు ఆనందంగా కృష్ణ ఒడ్డుకొచ్చి జోల పంచుకొని తినటం మొదలెట్టారిద్దరు. కోతి తినలేకపోతోంది. అలిసిపోయిందేమోనని సత్తయ్య బలవంతంగా తినిపించాడు. కడుపు నిండా తిని కోతిని గుండెల మీద పెట్టుకుని చెట్టు కింద పడుకుంటే సత్తయ్యకి నిద్ర పట్టింది. నిద్ర లేచి నా దేవుడా నా తండ్రి నా కొడుక అని కోతిని పలకరిస్తే కోతి పలకలేదు. కంగారుగా చూశాడు సత్తయ్య. కోతి సత్తయ్యని ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయింది. సత్తయ్య చచ్చిపోయిన కోతిని గుండెలకి హత్తుకున్నాడు. నుదుట మళ్ళీ తిలకం దిద్దాడు. అలనాడు అడవిలో కట్టెల మోపు మీదకి దూకిందే ఆ చెట్టు దగ్గర మోసుకెళ్ళాడు. గొయ్యి తీసి మెత్తగా పసిపాపని పడుకోబెట్టినట్టు పడుకోబెట్టి ఆఖరిసారి కోతి మెడలో మువ్వలు కుదిలించి మట్టి కప్పి ఎదురుగా కూర్చుని వెదురు బద్దతో నేల మీద కొడుతూ తనక తనకజం రాములోరికి దండం పెట్టు సీతమ్మోరికి దండం పెట్టు అంటూ రాత్రంతా పాడాడు. 3 రోజులు గడిచాయి. సత్తయ్యకి ముద్ద లేదు. కూలికి పోవటానికి ఓపిక లేదు. ఓపిక లేకపోయినా ఆకలి మంట ఆగదు. ఉన్నట్టుండి లేచాడు సత్తయ్య. వెదురు బద్ద తీసుకున్నాడు. ఇంటింటి ముందుకి వచ్చాడు. తనక తనకజం ఆడుతున్నాడు. తనే ఆడుతున్నాడు. తనే కోతయ్యి కోతిలా ఆడుతున్నాడు. కోతిలా 2 చేతులు నేల కానించి ఆడుతున్నాడు. రాములోరికి దండం పెట్టు సీతమ్మోరికి దండం పెట్టు కోతిలా పళ్ళెకిలిస్తున్నాడు. కోతిలా కిచకిచలాడుతున్నాడు. కోతిలా శనగపప్పు తింటున్నాడు. కోతిలా మొగ్గలేస్తున్నాడు. పల్టీలు కొడుతున్నాడు. కోతిలా గాలిలోకి ఎగరలేక ఎగురుతున్నాడు. ఆహా, జనమంతా ఆట చూస్తున్నారు. కోతి ఆట చూసినట్టే సత్తయ్య ఆట కూడా చూస్తున్నారు. ఆట చూస్తున్న అయ్యలారా, పిల్లలు గన్న తల్లులారా, అమ్మలగన్న అమ్మలారా, కోతి సాయం పొందిన దేవుణ్ణి కొలిచే దేవతల్లారా, సత్తయ్య గొంతు చీరుకుపోయేటట్టు పాడుతున్నాడే, ఎముకలు విరిగేటట్టు ఆడుతున్నాడే, నెత్తురింకిపోయేటట్టు ఎగురుతున్నాడే, కళ్ళ ముందు మనిషి జంతువు కంటే హీనమైపోతున్నాడే, కోతి ఆట చూసినట్టు ఆనందించి పైసలేస్తున్నారా అయ్యలారా. అదండి కథ. చాలా బాగుంది కదండి ఈ కథలో సత్తయ్య తన జీవన ఆధారాన్ని కోతి ద్వారా సంపాదించుకున్నాడు. ఒక రకంగా ఆలోచిస్తే కోత అవనివ్వండి, సత్తయ్య అవనివ్వండి, జనం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు బహుమతులు డబ్బులు ఇచ్చారు. అది కోతి చేసిన కోతి చేష్టలు అవ్వచ్చు, సత్తయ్య చేసిన కోతి లాంటి చేష్టలు అవ్వనివ్వండి. అందుకే అంటారేమో కూటి కోసం కోటి విద్యలని. అదీ కాకుండా నిజం చెప్పాలంటే మనని నవ్వించే ప్రతివారు కామెడియన్స్ అవ్వచ్చు, ఏదో కాలక్షేపానికి మనని నవ్వించే వారవ్వచ్చు. వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఎంత బాధపడుతున్నారో మనకి తెలియదు. అందుకే అంటారు కనిపించేదంతా నిజం కాదని. అందుకే మనం హాస్యం అందించే వారిని చులకనగా చూడకూడదు. నిజంగా మాట్లాడితే వాళ్ళు తమ వృత్తిలో సంపాదించుకోవటమే కాకుండా నలుగురిని నవ్వించి వాళ్ళ జీవితాల్లో ఒత్తిడి తగ్గిస్తున్నారు. అవును కదండి, ఏమంటారు? ఇక సమయం కావచ్చింది మన అక్షరాల పూదోటలో చక్కటి పరిమళాలతో వికసిస్తున్న భావకుసుమాలని ఆస్వాదించాం కదండి. మళ్ళీ వచ్చే శనివారం ఇదే సమయానికి కలుసుకుందామండి. థ్యాంక్ యూ.
Disclaimer. The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం డిసెంబర్ 8, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.